ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏదో ఒక కాలంలో సుఖాన్నిచ్చేది ప్రేయస్సు, ఆ తర్వాత తత్ఫలితంగా దుఃఖాన్ని వదిలిపెట్టిపోయేది. కానీ శ్రేయస్సు అలా కాకుండా సర్వకాలాల్లో సదా సర్వదా సర్వత్రా పూర్ణ సుఖాన్ని అందించేది ఏదో అది శ్రేయస్సు. కనుక ప్రేయస్సు ఒకదాని మీద ఆధారపడి ఉంటుంది, శ్రేయస్సు నిరాధార చైతన్యం. మరొక దాని మీద ఆధారపడి ఉండేటువంటి దాంట్లో సుఖం లేదు. కనుక మన సుఖానికి మరొక దాని మీద గనక ఆధారపడితే, దేని మీద మనం ఆధారపడి ఉన్నామో అది మనకు దూరమైనప్పుడు ఆ సుఖం కూడా దూరమైపోతుంది. అందుకని ప్రేయస్సు ద్వారా లభించేటువంటి సుఖాలని నైమిత్తిక సుఖాలు అంటారు శాస్త్రంలో. అంటే ఒక నిమిత్తం ఉంది గనక, ఒక కారణం ఉంది, ఒక ఆశ్రయం ఉంది, దానికి ఒక ఆధారం ఉంది. కనుక ఒక నిమిత్తంగా గనక మనకు సుఖం కలిగితే నిమిత్త పాయి నైమిత్తిక పాయ, నైమిత్తిక అపాయ. కాబట్టి ఒక నిమిత్తం ద్వారా గనక సుఖం వస్తే ఆ నిమిత్తం గనక దూరమైందంటే సుఖం కూడా దూరమైపోతుంది. గొడుగున్నంత వరకే నీడ, గొడుగు దూరమైతే నీడ లేదు. ఛత్రోపాయి ఛాయోపాయ. కనుక ఇవన్నీ కూడాను పరిమితమైనటువంటి సుఖాలుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. కానీ మనం ఆశించేటువంటిది అనంతమైనటువంటి ఆనందం, అనంతమైనటువంటి సుఖం. కనుక ఇది శ్రేయస్సే గాని ప్రేయస్ అయ్యేందుకు అవకాశం లేదు. అయితే వెంటనే ఫలితం కనిపిస్తూ ఉంది గనక ప్రేయస్సు. సామాన్యుల బుద్ధులన్నీ కూడాను విషయ సుఖాల మధ్య గతంలో రమించినటువంటి అనుభవాలు ఉన్నాయి గనక ఇవన్నీ ప్రేరేపణ చేస్తూ ఉంటే ప్రేయస్సు వైపుకు మనిషికి వెళ్తాడేమో గాని శ్రేయస్సు వైపు తిరగడం చాలా కష్టతరంగా ఉంటది. కనుక బహవో మనుష్యాహ యశ్యాం మజ్జంతి నచికేత. కాబట్టి ఈ దారిలో ప్రేయస్సు అనేటువంటి చెడు దారిలో బహవహ మనుష్యాహ మజ్జంతి, అందరూ కూడాను ఆ దారిలోనే పోతూ ఉంటారు. కాని ఏతాం శృంఖాం విత్తమయీం అవాప్త. కాని నీవు మాత్రం అట్లా కాదు, ఈ పెడదారిని నువ్వు ఎప్పుడు కూడా తొక్కలేదు. ఎందుకని ప్రియాన్ ప్రియ రూపాకాంక్ష కామాన్ అభిధ్యాయ నచికేత అత్యస్రాక్షి అత్యస్రాక్షి అతిక్రమ. కాబట్టి ఈ ప్రియమైనటువంటివి అనేకమైనటువంటి నీ కళ్ల ముందు నేను పరిచినా కూడాను నీ మనసు ఆకర్షింపబడలేదు. కారణం ఏమిటో తెలుసా? వాటికి సంబంధించిన అవగాహన నీలో పూర్ణంగా ఉంది గనక. కాబట్టి నీ యొక్క బంధుమిత్రాదుల గురించి గాని పుత్ర పౌత్రాదుల గురించి గాని అలాగే నీకు నేను అనేకమైనటువంటి సుఖాలు ఇస్తానని చెప్పినా కూడాను ఎక్కడ నీ మనసు చెలించలేదు. గాలి లేని చోట దీపంలాగా ఉండిపోయింది. కారణం ఏంటో తెలుసా? నేను ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేసినా నువ్వెక్కడ ప్రలోభ పడలేదు. కారణం సత్యం నీకు తెలుసు. ఏమని తెలుసు సత్యం? ఇంకా బోధ జరగలేదు, సత్యం తెలియదు నచికేతుడికి. ఒక్కటి మాత్రం తెలుసు, ఏమిటి? ఈ ప్రపంచంలో ఉండేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నావో ఇవి నిత్యం కాదని తెలుసు. ఇది సాధకుల్లో ముఖ్యంగా నిత్యానిత్యాలు తెలుసు అంటారు వివేకం అంటే. కాదు కాదు, నిత్యమైనటువంటిది సాధకుడికి తెలిసే ప్రశ్న లేదు అధికారికి. కనుక వివేక నిత్యానిత్య వస్తు వివేక, నిత్య అనిత్య వస్తు వివేక అంటే నిత్యము అనిత్యము ఆ రెండు గనక అతనికే తెలిసిపోతే, నిత్య వస్తువు స్టూడెంట్కి తెలిస్తే ఇక గురువు యొక్క అవసరం లేనేలేదని అర్థం. కనుక నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఇక్కడ అనిత్యానికి సంబంధించిన అవగాహన ఉంది. కాబట్టి ఇదంతా అనిత్యం గనక నాకు అవసరం లేదు, జహస బుద్ధి. కనుక నిత్యమేమిటి? ఇప్పుడు గురువుని అప్రోచ్ అవుతున్నాడు అని అర్థం. సహా గురుమేవ అభిగచ్చేత్ అభిముఖ్య గచ్చేత్. గురువు దగ్గరికి వెళ్లి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే శ్రేయస్సు గనక అని ఒక్కసారి నచికేతుడిని అప్రిషియేట్ చేసి యముడు ఇంకా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఈ శ్రేయస్సు ప్రేయస్సు ఏవైతే ఇంతవరకు నీకు చెప్పానో నిన్న నచికేత, వీటిని గురించి ఇంకా కొద్దిగా తెలుసుకుంటూ గాని, దూరమేతే విపరీతే విశూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామాః బహవో లోలుపంత. దూరం ఏతే, ఇది విద్య అవిద్య కనుక విద్య అనేది ఇక్కడ శ్రేయస్సు, అవిద్య అనేటువంటిది ప్రేయస్. ఇంతకేమి లేదు, మారుతూ ఉంటాయి మనం తెలుసుకోవడానికి అంతే. విద్య అవిద్య, శ్రేయస్సు ప్రేయస్సు అంతేకే. ఇవి అవిద్య ఇది విద్య ఇది జ్ఞాత, ఇది అవిద్య ఇది విద్య అని తెలుసుకోవడం ఎలా అంటే, దూరం ఏతే ఆ రెండింటి విషయంలో ఒకటి మనం తెలుసుకోవాలి. దూరం ఏతే, ఏతే దూరం నంబర్ వన్, విపరీతే నంబర్ టూ, విశూచి నంబర్ త్రీ. కాబట్టి ఇవి పరస్పరం విరుద్ధంగా కనపడతా ఉన్నాయి మనకు, పరస్పర భిన్నంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రెంటికి మధ్య దూరం ఏతే చాలా దూరం అంటే దూరం దూరేణ మహతా ఇత్యర్థ. కాబట్టి దూరము చాలా దూరము అని అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం లేదని అర్థం. దగ్గరుందంటే కనీసం అవకాశం ఉంది రెంటికి, సమానశీలేషు సఖ్యం కనుక సఖ్యం. స్నేహితాల్లో కూడాను ఒకరికొకరు దగ్గరగా ఉండాలంటే ఆయన భావాలు కొన్ని ఈయన భావాలు కొన్ని కలిసి ఉంటాయి గనక, మిక్స్ అయి ఉంటాయి గనక, సమానశీలేషు సఖ్యం అక్కడ మనకు స్నేహితం ఏర్పడేది, లేకపోతే అది కూడా లేదు. కానీ ఇక్కడ అలా కాదు, చాలా దూరం. దూరేణ మహతా, దూరేణ మహతా ఇది చాలా దూరం ఈ రెంటికి కూడాను. విపరీతే, ఇవి ఒకదానికి ఒకటి భిన్నంగా తెలుస్తూ ఉన్నాయి, వీటి మధ్య చాలా దూరం. కాబట్టి ప్రేయస్సులోకి వెళ్లి చాలా దూరం గనక శ్రేయస్సును పట్టుకోలేవు, అదే అర్థం. ఇంకేం లేదు, దూరమైంది మనకు అందదు, చాలా దూరం అండి. కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, ఎందుకని మహతా దూరం. దూరేణ మహతా, కాబట్టి ఎప్పుడైతే నీకు దూరంగా ఉందో అది అందేందుకు అవకాశమే లేదు అని అర్థం. కాబట్టి ప్రేయస్సులో గనక నువ్వు ఉంటే, దీనికి చాలా దూరమైంది గనక దూరేణ మహతా, దాన్ని నువ్వు అందుకునేటువంటి అవకాశం లేదు. కానీ ప్రతి మనిషి ఆంతర్యంలో కదిలేది నాకు శ్రేయస్సు కావాలని, తెలిసినా తెలియకపోయినా. అనంతమైనటువంటి సుఖాన్ని మనిషి ఆశిస్తున్నాడే గాని అంతం కలిగినటువంటి సుఖాలు కావాలని మాత్రం మనిషి ఊహించడం లేదు ఎక్కడ. కనుక నువ్వు ఏ అనంతమైనటువంటి సుఖాన్ని ఆశిస్తూ ఉన్నావో అదే శ్రేయస్సు గనక, ఇది ప్రేయస్సుకి చాలా దూరమైనటువంటిది నంబర్ వన్. ఒకదానికి ఒకటి భిన్నంగా తెలుస్తుంది, ఇది రెండోది. భిన్నం, అది వేరు ఇది వేరు, అది ఇది కాదు ఇది అది కాదు. దీనిని పొందితే అది లేదు, దానిని పొందినప్పుడు ఇది ఉండదు. కాబట్టి భిన్నం, ఒకదానికొకటి భిన్నం, అది విపరీతే. ఇట్లా భిన్నంగా తెలుస్తున్నాయి. పోనీ ప్రయోజనాల్లో ఏమన్నా కలుస్తాయా? మార్గాలు సరే భిన్నంగా ఉన్నాయి. గమ్యాలు, ఏ సుఖాన్ని అయితే నేను ఆశిస్తూ ఉన్నానో అది నాకు శ్రేయస్సులో లభిస్తుంది, ఓకే. ప్రేయస్సులో కూడా లభిస్తుందా? ఇంపాసిబుల్. ఎందుకని? భిన్న ఫలే విశూచి, విశూచి నానాగతి భిన్న ఫలే ఇది. ఎప్పుడైతే గమ్యాలు వేరైపోతూ ఉన్నాయో ఫలాలు కూడా వేరైపోతూ ఉన్నాయి. దీని ఫలం వేరు, దాని ఫలం వేరు. ఎందుకని? ఇక్కడ ఏదైతే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావో, ప్రేయస్సులో ప్రయత్నం చేసి పొందుతూ ఉన్నావు గనక నీ ప్రయత్నం అనిత్యం, ఓకే. ఎందుకని? ప్రయత్నం ఒక కాలంలో చేస్తావు అంటే, ఒక కాలంలో చేశావు అంటే ఇంకో కాలంలో ఆ ప్రయత్నం లేదని అర్థం. కనుక ప్రయత్నం ఎప్పుడైతే అనిత్యంగా ఉందో ఫలం ఎట్లాంటిది ఉంటుంది? అది అనిత్యమైనటువంటి ప్రయత్నానికి నిత్యమైనటువంటి ఫలం వచ్చేందుకు అవకాశం లేదు. ఇది ప్రేయస్సులో జరుగుతూ ఉండేది, పరిమితంగా ఉంది ఆ ప్రయత్నం కూడా. ఏ వస్తువు కోసం నువ్వు ప్రయత్నం చేస్తే ఆ వస్తువునే పొందుతావు, ఎందుకంటే పరిమితం గనక. రెండవ వస్తువు నీకు లభించేందుకు అవకాశం లేదు. కనుక ఇది ఉన్నది అనే సుఖం కన్నా అది లేదు అనే దుఃఖమే ఎక్కువగా ఉంటుంది మనిషికి. ఇక్కడ నేనున్నాను అనేటువంటి ఆనందం కన్నా అక్కడ లేను అనేటువంటి దుఃఖం ఎక్కువగా ఉంటుంది. ఒకే చోట ఒకే సమయంలో ఒకే వ్యక్తి అన్ని చోట్ల ఉండలేడు. ఈ పరిమితమైనటువంటిది, పరిమిత ఫలాలను ఇచ్చేటువంటిది ప్రేయస్ అయి ఉంది. కారణం ఏమిటి? ఆ ఫలాలు ఏవైతే పరిమితంగా ఉన్నాయో వాటి కోసం మనం చేసేటువంటి ప్రయత్నాలు పరిమితంగా ఉన్నాయి. కాబట్టి అనిత్యమైనటువంటి ప్రయత్నాలు, అనిత్యమైనటువంటి ఫలాలు. మరి ఇది ప్రయత్నమే లేదు, అనాయాస ఫలం. ప్రయత్నమే లేదు. ఎందుకని? అది నీవే స్వయం ప్రమాణత్వాత్. అందువల్ల కర్మ నిమిత్తం నా శాస్త్రకృతం. కర్మ కోసం శాస్త్రం లేదు, జ్ఞానం కోసం ఉంది శాస్త్రం. కర్మే గనక శాస్త్రం అయ్యేటట్లు శాస్త్రం కేవలం కర్మనే గనక ప్రధానంగా చేసుకుంటే ప్రేయస్సు వైపు తిరగాల్సిందే. ఇది ఉన్నదే, ఇది ఉంది, శ్రేయస్సు ఉంది, కానీ తెలియకుండా ఉంది. అంతే, లేనిది కాదు. లేనిది గనక పొందితే అది లేకుండా పోతుంది. ఉన్నదే, ఉండి తెలియకుండా ఉన్నది గనక తెలుసుకోవడం జ్ఞానమేవా, ఇంకొక మార్గమే లేదు. కనుక జ్ఞానమే గనక ఇది స్వయం ప్రమాణత్వాత్. స్వయం ప్రమాణత్వాత్. ఎందుకని? స్వయం సిద్ధత్వాత్. స్వయం సిద్ధ. ఇప్పుడు ఉన్నదే సెల్ఫ్ ఎవిడెంట్. నీకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. నువ్వున్నావు గనక నిన్ను తెలుసుకోవడానికి ఏది అవసరం లేదు, నువ్వే. ఇంకొక వస్తువుని తెలుసుకోవాలి అంటే వేరు. నా కన్ను ఉండాలి, అప్పుడే చూడగలను. కన్నుంటే లాభం లేదు, వెలుతురు కూడా ఉండాలి, లైట్ ఉండాలి బయట కూడా, అప్పుడే చూడగలను. కాబట్టి బయట వెలుతురుండొచ్చు, నా కళ్ళల్లో వెలుతురుండొచ్చు, కానీ నా మనసు ఎట్లా పోయిందంటే మాత్రం తెలుసుకోలేను. కాబట్టి మనసు కూడా ఉండాలి. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడే అది నేను చూస్తున్నాను, ఇది నేను వింటున్నాను అనేటువంటి భావం నీకు కలుగుతూ ఉంది. కానీ నీ ఉన్నట్టుగా నీకు తెలుసు, దానికి ఎక్స్ట్రా లైట్ అవసరమే లేదు. కారణం స్వయం సిద్ధత్వాత్. నిన్ను చూడడానికి నాకు ప్రమాణం కావాలి. నేను స్వయం ప్రమాణత్వాత్. రవేరివా రూప విషయ. రూపాలను చూడడానికి సూర్యుని యొక్క ప్రకాశం ఎట్లాగైతే ప్రమాణంగా ఉందో, సూర్యుని యొక్క ప్రకాశం ఉన్నప్పుడు ఎదురుగా నీ వస్తువు ఉంటే నీ కనిపించకుండా పోయే ప్రశ్నే లేదు. ఎందుకని? ప్రమాణం గనక. నేనున్నట్లుగా ఏమిటి ప్రమాణం? స్వయం ప్రమాణత్వాత్. రవేరివ రూప విషయ. రవేహే ఇవ రూప విషయ. రూప విషయాల్లో సూర్యుడు ఎట్లాగైతే ప్రమాణంగా ఉన్నాడో, నేను ఉన్నట్లు తెలుసుకోవడానికి మరొక ప్రమాణమే అవసరం లేదు, నేనే ప్రమాణం. స్వయం ప్రమాణత్వాత్. కాబట్టి అది అనిత్యమైనటువంటి ఫలం, ఇది నిత్యమైనటువంటి ఫలం. పైగా ప్రేయస్సుని నువ్వు అనుభవిస్తూ పోతూ ఉంటే, మొట్టమొదటి రోజే మనం ఇంట్రడక్షన్ లో ఏదైతే చూచామో, అవిద్యా నివృత్తి ఆత్యంతిక సంసార అభావ, ఇది జరిగే అవకాశమే లేదు. ఎందుకని? కర్మలు చేసుకుంటూ పోతే ఫలాలు వస్తూనే ఉంటాయి. ఫలాలను అనుభవించడానికి దేహాలు వస్తూ ఉంటాయి. దేహాలు వచ్చినప్పుడు మళ్ళీ కర్మలు ఆచరిస్తూ ఉంటావు. అంతే, ఈ కర్మ సుడిగుండంలో తిరిగి పడిపోతూ ఉండడమే కానీ నిత్యమైనటువంటి సుఖాన్ని, అనంతమైనటువంటి ఫలాన్ని నువ్వు అనుభవించేందుకు అవకాశం లేదు. ఇది ప్రేయస్సు. కనుక నానాగతి భిన్న ఫలే, భిన్న ఫలే. దాని ఫలితం వేరుగా ఉంది, దీని ఫలితము వేరుగా ఉంది. అది విశూచి, విశూచి. కాబట్టి విద్య అవిద్యలు తెలుసుకుంటే ఇలా ఉన్నాయి. శ్రేయస్సులు ప్రేయస్సులు ఇలా ఉన్నాయి. వాటి మధ్యలో దూరం అనూహ్యం. ఇది అది కలిసే ప్రశ్నే లేదు నాయన, నచికేత. అట్లాగే భిన్నంగా, పరస్పర భిన్నంగా తెలుస్తూ ఉన్నాయి. అంతేకాదు వీటి ఫలాలు కూడాను భిన్నంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇంత క్లియర్ గా నీకు అర్థమయ్యేటప్పుడు నీకు ఏం ఫలం కావాలో నువ్వే ఆలోచించుకో. కనుక ఒక దగ్గరకి మనం వెళతామంటే దానికి సంబంధించినటువంటి అవగాహన ముందుంటుంది. కర్మ చేయడం కాదు ప్రధానం, కర్మకు ముందు జ్ఞానం ఉంటుంది. నేను ఏ కర్మ చేస్తున్నాను అనే జ్ఞానం ముందుండాలి, లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు. యాక్షన్ ప్రీసపోజెస్ నాలెడ్జ్. కాబట్టి ఇది జ్ఞానం ఉండాలి నాకు. జ్ఞానం ఉంటేనే ఆ పనిని నేను చేయగలను. కనుక నీకు ఏం కావాలి అది నువ్వు నిర్ణయించుకోవాలి, నువ్వు డిసైడ్ చేసుకోవాలి. విద్యాభీప్సినం నచికేతం మన్యే అహం మన్యే ఇది. ఆహా, కాబట్టి ఈ విద్య అవిద్య శ్రేయస్సు ప్రేయస్సులో నచికేతుడు మాత్రం చూడండి తమాష. ఎవరు చెప్తున్నారు ఇది? యముడు. విద్యాభీప్సినం నచికేత సం నచికేతసం విద్యాభిప్సీనం అహం మన్యే. నేను అనుకుంటున్నా ఈ విద్య అవిద్య శ్రేయస్సు ప్రేయస్సులో నచికేతుడు మాత్రం శ్రేయస్సునే కోరుకుంటూ ఉన్నాడు అని నేను అనుకుంటున్నా. మన్యే అని తలుస్తూ ఉన్నా నేను నాయన చూస్తా ఉన్నాను. నచికేతుడు అంటే ఇంకేం కోరుకుంటానని నీ ఉద్దేశం? నువ్వేమిచ్చినా నేను వద్దన్నాను కదా, కుర్రాడు కదా, ఇట్లా చూస్తున్నాడు. నత్వ కామాహ బహవో లోలుపంతహ, అది అనేకమైనటువంటి కోరికలు ఎర్ర వేసినా నేను ఈ చేప పడలేదు. అర్థమవుతుందే? అది విషయం. ఎందుకు అనుకుంటున్నానో తెలుసా? శ్రేయస్సునే కోరుకుంటూ ఉన్నాడు అని ఎందుకు అనుకుంటూ ఉన్నాను? ప్రేయస్సుకు సంబంధించి అనేకమైనటువంటివి, అవిద్యకు సంబంధించినవన్నీ నేను ఆయన ముందు పరిచేశాను. అసలు వాటి ముఖమే చూడలేదు, నా ముఖమే చూస్తా ఉన్నాడు. ఎందుకని? నాకు అవసరం లేదు అవన్నీ. కనుక ప్రేయస్సుని నేను ఒకవైపు చెబుతూ ఉండినా దానివైపు మనసు లగ్నం కాలేదు. కనుక నచికేతుడు విద్యాభీప్సనం నచికేతసం అహం అన్యే, కనుక శ్రేయస్సే కావాలని కోరుకుంటున్నాడు అని నేను అనుకుంటూ ఉన్నా. టీచింగ్ ఇదంతా ఎందుకంటే బోధలో నేను అటు పోతున్నానని చెప్పడం. అది నువ్వు అది కోరుకుంటున్నావంటే ఏంటి? అది కోరుకుంటున్నావు, ఇంక నేనేం చెప్పాలి? అది కాంతి చెప్పాలనా? నువ్వు అది కోరుకుంటున్నావు అని నేను అనుకుంటున్నాను అని అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నేను చెబుతున్నాను అని నువ్వు అనుకో. అర్థమవుతుంది? ఎంత పెద్ద సైకాలజీ, ఉపనిషత్తు అంటే చిన్న విషయం కాదు అని ప్రిపేర్ చేస్తా ఉన్నాడు స్టూడెంట్. ఇది వక్త యొక్క కుశలత్వం. శ్రోతకి ఎట్లా పట్టించాలి అనేది ముందు వక్తకు అర్థం కావాలి. అందుకని అనుక్షణం కూడాను జాగరూకుడై బోధిస్తూ ఉంటాడు గురు. నేను బోధించింది నా శిష్యుడికి అర్థం కాకపోతే బోధించాల్సిన అవసరమే లేదు. మరి నా శిష్యుడికి అర్థం కావాలనుకునేటప్పుడు ఎలా చెబితే అర్థమవుతుందో ఆ బోధనా విధి తెలిసి చెప్పాలి. కాబట్టి అవసరమైన చోట జ్ఞాపకం చేస్తూ పోవాలి. ఎటు పోతూ ఉందో ఆ మనసు చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇదే శరణాగతి అంటే. శరణాగతి అంటే తను మన ధను ఇది కాదు శరణాగతి. అది పిచ్చి శాస్త్రం అదంతా. ఎందుకంటే తనువు మనసు ధనము అన్ని ఇచ్చేస్తున్నాను, ఇచ్చేది ఎవరు? నేను. చాలు, అదివు. అది ఇవ్వండి సార్, అది ఇవ్వాల్సింది. అది ఎవడివ్వడు. తను మన ధనం ఎవడికి కావాలి చెప్పు. నువ్వు నాకు నీ తనువు తీసుకొచ్చి నాకు ఇచ్చావు, నేనేం చేయాలి? రోజు స్నానం చేయించాలి దానికి. ఎవడికి కావాలి కర్మ? నాకే టైం లేక నేను చస్తుండే. నీ తను ఎవడికి కావాలయ్యా? అందరికి వద్దంటే నాకు తెచ్చిస్తావా? అర్థమవుతుంది? ఇది శరణాగతి, అహంభావం లేకుండా ఉండడం. ఇప్పుడు ఇంకొక తమాషాగా తిరుగుతున్నాడు అట్లా. నాయన ఇది శ్రేయస్సు ప్రేయస్సు అంటే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది తెలియక అనుకుంటారు. ఇప్పుడు నిన్న కూడా బౌద్ధ మతాన్ని నేను టచ్ చేశాను అనుకోండి, కొందరు అనుకుంటారు స్వామీజీ ఆ విమర్శ కూడా లేకుండా చెప్పుంటే బాగుండు అనుకుంటారు. నేను మనసులో అనుకుంటాను అంత మూర్ఖులు ప్రపంచంలో లేరని. ఎస్, దాన్ని ఎవరు సర్టిఫై చేస్తారో తెలుసా? నేను అనుకున్న దాన్ని, మీరు అనుకున్న దాన్ని నేను కూడా సర్టిఫై చేయను. నేను అనుకున్న దాన్ని శంకర సర్టిఫై చేస్తాడు. అది డిఫరెన్స్, అదే డిఫరెన్స్. ఇంకెళ్ళలేదు. కారణం ఏంటి? నీకు బోధించేటప్పుడు నీ చుట్టూ ఏ రుగ్మతలు ఉన్నాయో అవి నీకు తెలియకపోతే నాది కూడా ఎక్కదు నీకు. అర్థమవుతా ఉంది? అందువల్ల పోతూ ఉన్నాడు కనుక శ్రేయో మార్గంలోకి. ఇప్పుడు ఒక్కసారి చెప్తున్నాడు అంటే నేను బోధిస్తున్నా, చాలా మంది బోధిస్తూ ఉండరు. ఏ నచికేత, ఇది అదే అని అనుకుంటావేమో అనుకోవచ్చు. ఇది వేరు, అది వేరు. అవిద్యాయాం, కరెక్షన్, అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పరియంతి మూఢాః అంధేనైవ నీయమానాః యథాంధాః. అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః. అబ్బాయి, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అందించబోయే శ్రేయస్సు గనక అన్ని కోణాల్లో ఎక్కడ ప్రతిబంధకాలు లేకుండా తొలగించుకుంటూ పోతున్నాడు యమధర్మరాజు. అవసరం లేని దాన్ని తీసేయడంలో నిపుణుడు ఎవరంటే ఈయనే. అవసరం లేని దాన్ని తీసి దూరంగా పడేయడంలో యముడికి మించినోడు మనకు ప్రపంచంలో కనిపించడు. అర్థమైంది? అందుకని శుభ్రంగా ఏరి దూరంగా పడేస్తూ ఉన్నాడు. నాయన కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు తమాషా, జనం కూడా వింటుంటారు. కారణం ఏంటి తెలుసా? కొందరు జనం అందుకే ఉంటారు, వాళ్ళు చెప్తారు పైగా, ఎవరు చెప్పినా వింటే పోద్ది, ఏమైంది మనకు. అది చూసారు తమాషా, డేంజరస్ సెంటెన్స్ ఇది, ఎంత ప్రమాద భరితం అంటే, నాయన ఎవరేం చెప్పినా వింటే పోతుంది, వినడం వల్ల నష్టం లేదు. వీళ్ళకి కూడా లాజిక్ ఉంటుంది తమాషా, చెడు ఏమి చెప్పరు, ఎవరు చెప్పినా మంచే చెప్తారు, ఎవరు చెప్పినా మనం వినొచ్చు, ఎందుకని మనం ఆచరించేది లేదు కనుక. అది ఇంప్లైడ్ అనమాట. అర్థమైంది? ఎవరు చెప్పినా వింటాం, ఏం చెప్పారు. దానికి వీళ్ళు కొంత ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ చెప్పేవాళ్ళు వీళ్ళకి కొద్ది లాజిక్ కూడా ఇస్తారు. ఇది సపోర్ట్ సిస్టమ్. ఏంటో తెలుసది, వాళ్ళు అంటారు, నాయన తేనెటీగలు పువ్వుల మీద వాలి అన్ని పువ్వుల్లో ఉండేటువంటి మకరందాన్ని తెచ్చుకున్నట్టుగా తేనె పట్టు పెట్టుకున్నట్టు, ఎందుకు ఇతరులు తగలబెట్టడానికి. కాబట్టి నీవు కూడా నాయన అన్ని పువ్వులు, ప్రతి గురువు ఒక ప్రసూనం నాయన, అబ్బా రేకులు ఊడిపోవడానికి కనుక ప్రతి గురువు ఒక ప్రసూనం నాయన. గురువు ప్రసూనం ఏంటయ్యా? రేపు ఉదయం వాడిపోతుంది. శిష్యుడు ప్రసూనం, గురువు కాదు. అర్థమైంది? ఇవన్నీ చెప్తుంటే వినడానికి తెలియని వాళ్ళకి పాపం చాలా బాగుంటుంది. నిజమే కదా, అన్ని పూల దగ్గరకు పోయి తేనె తెచ్చుకున్నట్టుగా ఆ గురువు చెప్పింది, ఈ గురువు చెప్పింది, కొంచెం 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 చుమ్ము తోడా తోడా జర్రా జర్రా జర్రులు ప్రాకులాడుతాయి ఇట్లా కనుక జరిగితే. ఎందుకనంటే ఎవడెవడు చెప్పిందంతా తెచ్చుకుంటే నీకెంత కాంట్రడిక్షను. ఇప్పుడు శంకరాచార్య రోజు చెప్తున్నారు అనుకోండి, విద్యారాయణ స్వామి చెప్తున్నాడు అనుకోండి, ఇలా గనక మాట్లాడితే ఏ గురువు దగ్గరకు నువ్వు పోయినా పర్వాలేదు. ఒకటి తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, ఇంకొకడు అజ్ఞాని, వాళ్ళిద్దరు గురువులను కొన్ని నువ్వు వింటే ఎక్కడికి పోవాలి? క్లియర్ గా చెప్తున్నాడు, ఎక్కడికి పోయో చెప్తాడు దీంట్లో. అయ్యా ఎక్కడికి పోతాడో చెప్తాను నేను. వీళ్ళు ఏం చేస్తారంటే అవిద్యాయాం అంతరే వర్తమానాహ, వీళ్ళకి ఏంటంటే అసలు గమ్యం తెలియదు, వీళ్ళకి గమ్యం తెలియదు, గతి లేదు. అందువల్ల ఉపనిషత్తు అర్థం కాదు వాళ్ళకి. మీరు చూడండి, కావాలంటే ఉపనిషత్తు ఎక్కడ చెప్పరు మీకు తెలుసు, పొరపాటును కూడా చెప్పరు. వాళ్ళు అంటారు, నాయన ఉపనిషత్తు నిగూఢమైన విషయం నాయన, ఇప్పుడు కాదు నాయన, ఎప్పుడు అది, నేను పోయిన తర్వాత. ఎప్పుడు చెప్తావయ్యా, ముందే కాలం లేదని మేం భయపడుతుంటే, జీవితం స్వల్పమేవా అని బాధపడతా ఉంటే, ఇప్పుడు కాదు నాయన, అదొక టైం వస్తుంది నాయన. ఎందుకని, ఏ టైమో తెలుసు, అదే నాకు అర్థమైన టైం, అప్పుడు నీకు చెప్పగలను నేను. వర్తమానాహ, ఇప్పుడు ఏమిటి వాళ్ళ పరిస్థితి అంటే, అవిద్యయాం అంతరే వర్తమానాహ, గమ్యం తెలియదు గనక. ఉపనిషత్తు అంటే బ్రహ్మగమయతి విశరణ సాధన, విశరణ గత్య అవసాధనేషు, దాంట్లో గతి ఉంది కదా బ్రహ్మగమయతి. కాబట్టి గమ్యం తెలియాల, గమ్యం లే, మార్గాలే గమ్యాలు. కొందరు గురువులు ఇట్లాంటి వాళ్ళు, నేను కాదు చెప్పేది యముడు, వాళ్ళకి గమ్యాలే మరి. నాయన ధ్యానం చేసుకుని, ఆయన ఏం చేసుకోమంటావు, ఓం నమశివాయ చేసుకుని తమరిస్తారా, ఇస్తాను ఆయనకి, ఈయన మంత్రదీక్షిస్తాడు, ఈయన ఆయనకి పాదపూజ చేస్తాడు, అయిపోయింది. ఇక ఆ తర్వాత ధ్యానం చేస్తాడు, ఈయన పోయి ఓం నమశివాయ ఓం నమశివాయ, మళ్ళీ వచ్చి స్వామి మీరు ఇచ్చిన మంత్రం ఒక 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను స్వామి, చాలా సంతోషం నాయన, ఇక ఎంతకాలం చేయమంటే చేస్తూ ఉండు నాయన, మరి నాకేమి లేదే స్వామి, దీనివల్ల జ్ఞానం కలగలేదు, ఏం కలగలేదు చేస్తున్నాను. నాయన చేస్తూ ఉంటే కలుగుతుంది నాయన, 2 సంవత్సరాలు చేశాను కలగలేదు, ఇంకా చేయాలి నాయన. అనంత కోటి జన్మల్లో మనం తెచ్చుకున్న ఇవి ఒక్క క్షణంలో ఎట్లా పోతాయి నాయన అంటే, ఇంకా నన్ను అనంత కోటి జన్మలు ఎత్తమంటావు? ఓం నమశివాయ పట్టుకొని అనంత కోటి జన్మల్లో తెచ్చుకున్న వాసనలు, అనంత కోటి జన్మలు నేను కంటిన్యూ కావాలి, ఇది చూడండి తమాషా ఎంత బాగుంది. తప్పదు నాయన, అతను 2 రోజులు చేసి అనుకుంటాడు, ఎక్కువ జన్మలో చేసుకుంటామండి, ఎందుకంటే ఎట్లాగూ రానే వస్తుంది కనుక జన్మ. మరి అప్పుడు ఎవరు చెప్తారు, ఈయనే చెప్తాడు, ఎందుకని ఆయన కూడా మోక్షం లేదు కదా, ఆయన కూడా పుడతాడు నాతో పాటే. ఇవన తంబి అవనే, అవన తంబి అవనే, ఎక్కడికి పోతారు? ఇద్దరం పుడతాం. అర్థమవుతుంది. అందుకని అసలు ఇవన్నీ మార్గాలు. వీళ్ళందరూ మళ్ళీ వేదం మాట్లాడేవాళ్లే. ఇప్పుడు ఆర్య సమాజస్తులు ఉండరు, వాళ్ళు ఏంది మాట్లాడేది? వేదం తప్ప. వైదికులే కదా వాళ్ళు. వాళ్ళు చేసేది ఏంది? మూడు పూట నచ్చికేత ఆజ్ఞ కదా, ఇంకేముంది? హోమం చేయండి, హోమం చేయండి, హోమం చేయండి. వాళ్ళకి అసలు ఉపనిషత్తు అనేది పట్టదు అసలు. తమాష చూసారా? అందువల్ల ప్రమాణం లేదు. కర్మకాండలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. డెఫినెట్ గా మళ్ళీ జన్మకు వస్తారు, ఇది అందరికీ తెలుసు. ఏం చేస్తాం ఇది? సపోజ్ వాళ్ళ చేతుల్లో ఎవడైనా సామాన్యుడు పడ్డాడు అనుకోండి, వాడిని తీసుకెళ్లి అక్కడ హోమం చుట్టూ కూర్చొని పెట్టేస్తారు. వాడు పొగతో కళ్ళలో నీళ్ళు వస్తుంటే వాడు ఇట్లా అంటుంటాడు. ఈ లోపల మనం కనిపితే మనం అనుకుంటాం, ఆహా కంఠావరోద రోమాంచ అశ్రుభి స్వరం లపమానా గాయంతి ఆచార్య. ఓయ్ ఓయమ్మో ఓయమ్మో, ఎంత శాస్త్రం, ఎంత శాస్త్రం! అర్థమవుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కనుక అవిద్యాయామంతరే వర్తమానాహ. కనుక గమ్యాలు అర్థం కాకపోవడం వల్ల మార్గాలే గమ్యాలుగా తెలుస్తూ ఉన్నాయి. మార్గాలే గమ్యాలుగా తెలుస్తూ ఉన్నాయి. పైగా వచ్చిన బాధ ఏంటో తెలుసా వీళ్ళతో? స్వయం ధీరాహ పండితం మన్యమానాహ. ఇది స్వయం మన్యమానాహ అవివేకిన స్వయం ధీరాహ. ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతారంటే, స్వయం ధీరాహ స్వయం మన్యమానాహ స్వయం పండితాహ ఇది. ఇప్పుడు వీళ్ళకి వీళ్ళే పండితులు, అన్ని వాళ్ళకి తెలిసినట్టే సమస్తం. కాబట్టి వాళ్లే మంచి బుద్ధిశాలులని, బుద్ధి కలిగినటువంటి వాళ్ళని. స్వయం మన్యమానాహ, ఇతరులు ఏమీ అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళని పొగుడుకోవడానికి వాళ్ళొక్కరే సరిపోతారు. కాకపోతే మధ్యలో అంటుంటారు, ఏదో అహంకారం కాదు కానీ ఏదో చెప్పాలని చెబుతున్నాను కానీ ఆయన, ఏదో ఈ విధంగా వచ్చింది నా జ్ఞానం అని చెప్తూ ఉంటాడు. మనకు జ్ఞానం ఉండేవాడు అసలు అది మాట్లాడి జ్ఞానాన్ని బోధిస్తాడు. జ్ఞానం ఉన్నవాడు జ్ఞానాన్ని బోధిస్తాడు. లైట్ మనకు వెలుతురిస్తుందే గాని, అయ్యా ఈ విధంగా వస్తుంది, నేను ఫిలమెంటు లేదు, నేను టంగ్స్టన్ వైరు, ఇదిగో ఇట్లా వస్తుంది పవరు, ఇలా వస్తుంది, ఏం అవసరం లేదు, లైట్ ఇస్తే చాలు. అర్థమైంది? ఏం మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఏమిచ్చినా జ్ఞానం ఒక్కటే ఇవ్వాలి. కానీ వీళ్ళు స్వయం ధీరాహ పండితం మన్యమానాహ, వీళ్ళందరూ కూడాను తమకు తాముగానే పొగుడుకుంటూ ఉంటారట. దంద్రమ్యమానాహ, అది భ్రమలో జుట్టుకుని పోయి ఉంటారు. ఎక్కడ తిరుగుతూ ఉన్నారండి వీళ్ళంటే? భ్రమలోనే పరిభ్రమిస్తూ ఉండారు. పరి అంతే మూఢాహ, మూఢాహ అవివేకినహ, జ్ఞానం లేనటువంటి వాళ్ళు. మూఢాహ అవివేకినహ, మూఢుడంటే ఎవరో కాదు, నాస్తికో మూఢ ఉచ్యతే. నాస్తికుడు అంటే కూడాను నా అస్థి ఇతి, ఉన్నదాన్ని లేదనేవాడు. అది ఇంకా నాస్తికుడు అంటే ఇంకేదో కాదు. ఆయన బోర్డు పెట్టుకుంటే దానికి ఏదో తెలుస్తుంది. నాస్తికుడు అంటే ఏం భయపడిపోవాల్సిన అవసరం లే. అస్థి యదస్థి తత్ సత్యం, దానిని నా అస్థి లేదనేటువంటి వాడు అంతే. ఈ వీడు మూఢుడంటే శాస్త్రంలో. నాస్తికో మూఢ ఉచ్యతే, నాస్తిక మూఢ ఇతి, ఇంకేమి లే. కనుక అవివేకినహ దంద్రమ్యమానాహ, అది భ్రమలో పడి తిరుగుతూ ఉంటారు. పరియంతి మూఢాహ, వాళ్ళు తిరిగితే పర్వాలేదు, ఇతరులను కూడా తిప్పుతా ఉంటారు రంగులు రాట. ఎవరో దొరికారనుకోండి, ఆయనే ఒక ధీర పురుషుడనే అభిప్రాయం ఉంది, ఆయనకే జ్ఞానం ఉన్నది అనేటువంటి అభిప్రాయం ఉంది, తెలియదు పాపం. గమ్యాలే ఎక్కడున్నాయి అసలు అర్థం కాదు, గమ్యం తెలియదు. మార్గాలే గమ్యంగా తెలుస్తూ ఉన్నాయి, మార్గాలే గమ్యంగా తెలుస్తూ ఉన్నాయి. గనక తనకంతా తెలుసని అంతటితో ఆగడు, ఇతరులని నడిపించడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. అది చాలా ఘోరమైన విషయం. ఆయన్ని పట్టుకుంటే ఎక్కడికి పోతాము? అంధేనైవ నియమానాహ యథ అంధాహ, అది యథ అంధాహ అంధేన ఏవ నియమానాహ. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని పట్టుకుపోతూ ఉంటాడు, చూసారా అంత బాగా ఉంటుంది. నచికేత, ఇది అంధ పరంపర న్యాయం, ఇది అంధ పరంపర న్యాయం. అంధేనైవ నియమాన యథ అంధా, కాబట్టి అంధాహ. కాబట్టి అంధులు ఎట్లాగైతే ఒక అంధుణ్ణి పట్టుకుని పోతూ ఉంటారో అలాగే గుడ్డివాడిని పట్టుకుని గుడ్డివాళ్ళు పోయినట్టుగా పోతూ ఉంటారు అని. ఎందుకు వాడిని పట్టుకున్నారు? అది ఒక తమాషా. గుడ్డివాళ్ళు గుడ్డివాడిని ఎందుకు పట్టుకుంటారు చెప్పండి? గుడ్డివాడి కళ్ళు లేకపోవచ్చు కానీ బుద్ధి లేదు, బుద్ధి లేకుండా లేడు కదా, పనిచేస్తుంది కదా బుద్ధి, పిచ్చోడేం కాదు కదా. మరి గుడ్డివాడి కనపడకపోవచ్చేమో గాని కనపడిన వాడిని ఎందుకు పట్టుకుని పోతాడు? ఆలోచించారు మీరు ఎప్పుడన్నా? అంతఃపర పర్యాయం చెప్పనా? వీడు చెప్తాడు మిమ్మల్ని తీసుకుపోతానని, అది తమాష. మొదట వీడు స్టార్ట్ అవుతాడు. వాళ్ళు అంటుంటారు అయ్యా మాకేం కనిపించడానికి, పర్వాలేదు మీకేం కనిపించకపోయినా నేను తీసుకుపోతాను మిమ్మల్ని అంటాడు అని వాళ్ళు ఎక్కడున్నారని వీడు ఎత్తుకుతుంటాడు. వాళ్ళు అనుకుంటుంటారు నాకు కళ్ళు కనపడడం లేదు కానీ వాడు దొరకడం లేదని వాళ్ళు ఎత్తుకుతుంటారు. ఏదో ఒక దశలో ఇది అది కలుస్తుంది, అప్పుడు గోల్. లేక లేక మన క్రికెటర్స్ ఎప్పుడో వాళ్ళు ఇలా అంటూ ఉంటే బాలు దనంతర తాను వచ్చి తగిలినప్పుడు ఫోర్ పోయినట్టుగా, వీళ్ళు కొట్టి కాదు తనంతర తాను వచ్చి తగిలితే ఫోర్ పోతుంది, ఆ ఫోర్ తో వచ్చేస్తారు మళ్ళీ ఇంకెళ్ళి. నేను పట్టుకోలేను కదా ఆయనే పట్టుకున్నాడు అని వాళ్ళు అనుకుంటారు. నువ్వు పట్టుకోలేదు ఆయనే పట్టుకోలేదు, ఇద్దరు వదిలేస్తే ఇద్దరికి హాయి. ఇప్పుడు వాడు పట్టుకుపోతా ఉంటాడు. అందుకని నేను నడుపుతాను అని అన్నవాడి దగ్గరికే పాపం గుడ్డోళ్ళు పోతారు, గాని వాడు ఏం మాట్లాడకపోతే వీళ్ళు పోరు. నేను బోధిస్తాను అని గుడు అంటేనే ఆయనకు ఒక వేదిక వేసి షామియాన వేసి లైట్లు పెడితేనే జనం పోతారు. అర్థమైంది? ఆయనకి ఎందుకు వేస్తారు అసలు? గుడ్డివాడికి ఎందుకు ఈ వ్యవహారం అంతా? ఇతరులు వీడిని నడుపుంటారు, లేకపోతే ఇంకొకరు నడుపుంటారు. వీడుంటాడు అంటే కళ్ళుండేవాడు కళ్ళు లేని వాడిని నడుపుతూ ఉంటాడు. అప్పుడు వీడు అనుకుంటాడు నేను కళ్ళు లేకపోయినా ఉన్నవాడిలాగా కనపడాలి. దానికి ఎలా సాధ్యం? ఇంకో నడుపుకొని పోయి తోయాలి, అంతకన్నా ఇంకొక మార్గమే లేదు. అందుకని జ్ఞానం లేకపోయినా ఎవరో బోధిస్తా ఉండారని, ఎవరికో జనం వస్తున్నారని, వాళ్ళకంతా ఇంతంత జనం వస్తుంటే నేను స్వామిగా ఉండి నాకు రాకపోతే ఎట్లా? వేయండి నాకు కూడా ఒక శామియాన. వేశారు పెట్టండి లైట్లు, పెట్టారనుకోండి జనం వచ్చి కూర్చొని వాళ్ళు చూస్తా ఉన్నాం కదా మనం. ఇదే కర్మ. ఎందుకో తెలుసా? జ్ఞానం అనేది గనక ఉంటే పిలవాల్సిన అవసరం లేదు మనిషిని. నువ్వు పోయి అరణ్యంలో కూర్చో. పూర్వం గురువుల్ని ఎందుకు వెతుక్కుంటూ వెళ్లారు తెలుసా? ఏం పిలవాల్సిన అవసరం లేదు. అర్థమైతే నువ్వు బెల్లమై ఉంటే చాలు. ఓ ఈగల్లారా, ఎందుకు నువ్వు బెల్లం కా, అంతేగాని నువ్వు కరక్కాయ వేపకాయ ఇట్లా తయారీ రమ్మంటే ఎవరు వస్తారు? ఈ కరక్కాయలు వేపకాయల దగ్గరికి ఎవరు రారు. నువ్వు బెల్లమై ఉండాలి, నువ్వు తీయగా ఉండాలి, నువ్వు మధురంగా ఉండాలి, నువ్వు మధురాధిపతి అనుగ్రహానికి పాత్రుడు అయి ఉండాలి. దాని వల్ల పీపుల్ విల్ కమ్ టు యూ. అర్థమవుతా ఉంది కనుక అది చూచి వీడు నేను నడుపుతాను, చాలా మంది నడుపుతున్నారు కనుక సరే. ఇప్పుడు ఎక్కడ తీసుకుపోతాడు గుడ్డివాడు? అట అక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, అంధేన ఏవా గుడ్డివాడు లాగా అంటే అర్థం ఏంటంటే గుడ్డివాడు నడపాలని అనుకున్నా వాడికి కనిపించదు, వాడికి కనిపించదు. కనిపించదంటే తెలియదు, ఏమున్నదో తెలియదు. అట్లాగే శాస్త్రములో గుడ్డితనం ఉండేటువంటి వాడు నిన్ను నడిపించాలనుకున్నా కూడాను వాడికి శాస్త్రములో ఉండేటువంటి జ్ఞానం కనిపించదు, నీకేం వినిపిస్తాడు. అది అక్కడ అంధత్వం అంటే అది. అంధత్వం అంటే ఏదో కళ్ళుతో చూడలేకపోతున్నాడు అనేది కాదు, శాస్త్రంలో ఉండేటువంటి విషయాన్ని, శాస్త్రీయమైనటువంటి అవగాహన, దీనిని దర్శించలేకపోతాడు గనక నీకు నాకు అందించలేకపోతాడు అంతే. కాబట్టి అంధకారాన్ని ఎప్పుడు అజ్ఞానంతో పోలుస్తారు. గురువు అంటే అదే కదా, గుకారస్తంధకారః రుకారః తన్నివర్తకః. అంతే, గురువు అంటే శబ్దం అర్థం అదే. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేటువంటి వాడు. అర్థమైందా? ఎవరు చీకటిని పోగొడతాడు? ఎవడికి చీకటి ఉందో వాడికి. అంటే తన దగ్గర చీకటి ఉందా? లేదు. కాబట్టి ఈ గుడ్డివాడు ఎవడిని నడిపిస్తాడు? ఎవడికి గుడ్డితనం ఉందో వాడికి. కానీ తనకుందా చూపు? లేదు. ఈయన ఆయన నడిపిస్తాడు. అది అంధేనైవ నియమానాహ యథా అంధ. అందువల్ల ఎప్పుడు కూడాను శాస్త్రం పరిపూర్ణమైనటువంటి అవగాహనలో ఉండాలి. ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటే కాదు. అర్థమవుతుంది? ఏదో ఏదో నోటికి దోచినవన్నీ మాట్లాడుతుంటే అవి శాస్త్రం కాదు. ఇదంతా బుద్ధికి భారమే గాని హృదయానికి శాంతినివ్వదు. ఎప్పుడు నీకు నువ్వు ఏ జ్ఞానం బోధిస్తున్నావో దానికి సంబంధించినటువంటి సుస్పష్టమైనటువంటి అవగాహన నీకు ఉండాలి. అందువల్ల ధ్యానం చేయి. ఇవన్నీ అట్లాగే వస్తాయి. జ్ఞానం ఉండేవాడు ధ్యానం చేయమంటాడు, జ్ఞానం లేనివాడు ధ్యానం చేయమంటాడు. జ్ఞానం లేనివాడు ధ్యానం చేయమని అక్కడే ఆపుతాడు నిన్ను. జ్ఞానం ఉండేవాడు ధ్యానం చేయమని ఇది కాదులే అంటాడు. అది డిఫరెన్స్, ఇంకేమి లేదు. అర్థం కదా? నామం చేయమని జ్ఞానం ఉండేవాడు చెబుతాడు, జ్ఞానం లేనివాడు చెబుతాడు. జ్ఞానం లేనివాడు ఎందుకంటే నామం చేస్తే, నామం చేస్తే నువ్వు తరించిపోతావు అంటాడు. జ్ఞానం ఉండేవాడు నవ్వుతాడు, నామం చేయడం వల్ల నీకు అంతఃకరణ శుద్ధి వస్తుంది. సరేనా? దృష్టఫలం అదృష్టఫలం రెండు నీకు అందుతాయి. తద్వారా నీకు అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. బోధ వల్ల నువ్వు పొందగలవే గాని ఇంకొక విధంగా పొందేందుకు అవకాశం లేదు నాయన. ధ్యానం వల్ల ముక్తి రాదు. ఎంత డేరింగ్ ఉంటుంది స్టేట్మెంట్! సామాన్యుడు చెప్పలేడు దాన్ని, జ్ఞానం లేనివాడు చెప్పలేడు. ధ్యానం వల్ల నీకు ముక్తి రాదు. ఎవడన్నా అడిగాడు అనుకోండి, ఏమిటయ్యా ధ్యానం చేసి ఆయన తరించాడు, ఏమిటో చెప్పు. ధ్యానం అంటే ఇట్స్ అ ప్రాసెస్. ధ్యానం అనేది కర్మ. ధ్యానానికి ఆరంభం ఉంది, అంత్యం ఉంది. ఆద్యంతాలుండేటువంటి కర్మకి అనంతమైనటువంటి ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఇక్కడి నుంచి కదిలితే ఎదుటివాడు మాట్లాడకుండా ఉంటే ధన్యుడు. ఎదుటివాడు గనక మాట్లాడేడా, ఇంకా శాస్త్రం గుట్టల గుట్టలు వచ్చి పడిపోద్ది అంతే, సహేతుకంగా. అందువల్ల ధ్యానం చేయాలి, నిరంతరం చేయాలి, జపం చేయాలి, పూజ చేయాలి. ఇవన్నీ కూడా సాధనలు. దేని కొరకు? అంతఃకరణ శుద్ధి కోసం. సమకార్యం ఇది, సమకార్యం ఇది. ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహన. లేకపోతే నువ్వు ధ్యానం చేస్తూ ఉండు. ఇది అంధేనైవ నియమానా యదాంధాః, ఇవి చెప్పకపోతే. ఇప్పుడు చూడండి, అసలు యముడికి ఎందుకు అవసరం ఇదంతా? ఏమో నా వరకు శాస్త్రాన్ని సంప్రదాయాన్ని ఒక్క అడుగట్టు దూరంగా పెట్టి నేను ఎప్పుడు టీచ్ చేయను మీకు తెలుసు. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇదంతా? యముడికి ఏమవసరం? చెప్పి తీరాలి యముడు, లేకపోతే చెడుతుంది పరిస్థితి, ఎటు పోతారు? ఇప్పుడు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఇదేంటిది? ఏంటిది చెప్పండి? వాళ్ళకి ఏమైనా గమ్యం తెలుసా, ఏం పొందాలనుకుంటున్నారు? లేదు. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, దేన్ని ట్రాన్సెండ్ చేసేది నువ్వు? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. దేన్ని ట్రాన్సెండ్ చేస్తావో చెప్పు. సో ట్రాన్సెండ్ క్వశ్చనే లేదు. డెంటల్, అదేంటది? డెంటల్. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ కాదు అది, డెంటల్ మెడిటేషన్. దాన్ని చేస్తూ పోతే మెంటల్, అసలు అర్థమే లేదు. అర్థరహితమైనటువంటి పదాలని ధ్యానం చేయడం అనేది. నమశివాయ, శివాయ, శివునకు నమః నమస్కారం. శివ మంగళస్వరూప. అర్థం ఉంది నువ్వెందుకు చేస్తున్నావో. డిండెర కండెర భండే అంటే ఇదేంటి దాన్ని? అది ఏంటి? ఏమి ఏమి ఏం మంత్రం అది? ఎవడిస్తాడు ఈ మంత్రం? అంధేనైవ నియమానా యథాంధా. మొన్న ఒక ఆయన చెప్పాడు, స్వామీజీ నేను ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాను. ఏం ధ్యానం చేస్తూ ఉంటాను? గురు మంత్రం చెప్పొచ్చు అంటారా? నేను కూడా గురు వెళ్ళి చెప్పు. చెప్పమంటారా? చెప్పు. ఏంటి అన్నాడు? ట్రాన్సెండెంటల్ అనేటప్పుడు అన్నా, లేకపోతే అడగను నేను. అదే గనక సంప్రదాయంలో వచ్చి ఉండి ఒక గురువు దగ్గర మంత్రం తెచ్చుకున్నంటే ఎవ్వరు అడగం. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అనేటప్పుడు అడగాల్సి వచ్చింది నేను. ఎందుకంటే తమాష తమాష ఉంటాయి సౌండ్స్. మనం పక్షుల అరుపులు విన్నాము, కుక్కల అరుపులు విన్నాము, పిల్లుల అరుపులు విన్నాము. ఇది కాదు, ఎందుకంటే అన్నదాన్ని పిల్లులు అనుకుంటాం మనం, రో అన్నదాన్ని కుక్క అనుకుంటాం. ఇది అట్లా కాదు, మనకు అర్థం కాని జంతువుల అరుపులన్నీ ఉంటాయి అందులో. అదే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. నేను ఇది ఎట్లా, ఇతను ఎట్లా అరుస్తాడో అని అడిగాను. అతను అంటాడు, కుంట్రకుడి దీని అర్థం ఏంటి అన్నాను. ఏం కర్మ పట్టిందా నీకు? గతంలో ఏం పాపం చేసుకున్నావు? ఎందుకంటే టైం ఎందుకు ఇట్లా వృధా చేసుకుంటున్నావు నాకు అర్థం కాలేదు. అర్థమే లేదని నువ్వే చెప్తున్నావు. అర్థం లేని దాన్ని ధ్యానం చేసి పరమార్థాన్ని సాధిస్తావా నాయన? అయ్యో, అప్పుడు మళ్ళీ నన్ను పట్టుకున్నాడు. మీరు ఇంకోటి ఇవ్వండి, నువ్వు పోవాయా బాబు, నన్ను ప్రాణం దీపావు, నాకు టైం లేదు. ఎందుకంటే ఇంకా తిరుగుతున్నాను నా దగ్గరికి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అతనికి తప్పని. అర్థమైంది అతనికి. ఇప్పుడు తిరుగుతున్నాను నా దగ్గరికి. నాకేంటంటే ఇప్పుడు అదంతా చేసుకుంటూ వచ్చాడు కదా, ఇది కూడా చేసుకుంటూ పోతాడు, అది వచ్చిన బాధ. ఆఫీసులో ఏం చేస్తామో ట్రాన్స్ఫర్ అయితే ఈ ఆఫీసులో అదే చేసేది. నాకేదని నేనన్నా కొంతకాలం విను, నువ్వు అట్లీస్ట్ ఒక యజ్ఞమన్నా విను, ఆ తర్వాత నేను నీకు కావాలంటే మంత్ర దీక్షిస్తా. ఎందుకంటే నువ్వు ఎందుకు చేస్తున్నావో నీకు తెలియాలి. నువ్వు ఒక రూట్ లో ఉండవు ఆల్రెడీ. నేను అక్కడి నుంచి నిన్ను తిప్పడం చాలా కష్టం అవుద్ది. కష్టం అంటే ఏమి లేదు, ఒక్క యజ్ఞం అంటే సరిపోద్ది, ఇంకంతకన్నా ఏం అవసరం లేదు, నీకేం కావాలో నీకు అర్థం అవుద్ది అని చెప్పాను మొన్న. అందుకని ఇదంతా కూడాను ఈ ట్రాన్సెండెంటలు అది ఇది డెంటలు మెంటలు ఇవన్నీ కూడాను చాలా పెద్ద ప్రాబ్లం. కారణం ఏంటో తెలుసా, దారి తప్పిపోయినాయి అవి. కారణం వాళ్ళ దగ్గర సంప్రదాయం లేదు, శాస్త్రం లేదు. వచ్చిన బాధ అది ఆయన అనుభవం. రాత్రి చెప్పుడా నేను మీకు అనుభవం ఏదైనా కావచ్చు. మన వాళ్ళు తప్ప, అంటే మన వాళ్ళలో కూడా కొంతమంది ఉండాలండి మహాత్ములు, 5% అన్నా. మన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మీరు ఆంధ్రాలో వింటూ ఉంటారు, నేను ధ్యానం చేశాను లోపల నుంచి గుడుగుడు గుడుగుడు గుడుగుడు. మనవాళ్ళు అనరు, ఎందుకని ఇవన్నీ నేను చెప్పేసి ఉన్నాను కనుక, ఆంధ్ర అంతా చెప్పున్నాను కనుక మనవాళ్ళు. మిగతా వాళ్ళు గుడుగుడు 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 ఏంటే ఈ గుడుగుడు ఏంటి, చెడుగుడులాగా ఏంటి అసలు ఇది గుడుగుడు ఏంటి. లేదు స్వామి, నేను ధ్యానాన్ని కూర్చుంటే గుడుగుడు 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 గుడుగుడు. ఇదిగో ఒక్క మాట విను, రాత్రి ఏం భోజనం చేసావు చెప్పు మొదట యు ప్లీజ్ టెల్ మీ. రాత్రిరే స్వామిజీ, ఆ రాత్రిరే స్వామిజీ. సోమాసాలు 4. ఇప్పుడు పూర్వం మాసం మాసం నశ్యం అని ఉండేది, ఇప్పుడు మాసం మాసం సోమాసం. ఆయుర్వేదం అది మాసం మాసం నశ్యం అనేది, మాసే మాసే నశ్యం. మీకు చెప్తే మనం మొదలు పెడతారు త్రిభి స్నానం పంచవత దంతధావనం, మాసే మాసే నశ్యం. కాబట్టి 3 సార్లు స్నానం చేయడం. కార్యకర్తలు ఇప్పుడు యాత్ర పడిపోతారు, స్వామీజీ ట్యాంక్ లో వాటర్ ఉండదు, 3 సార్లు వీళ్ళందరూ స్నానం, త్రిభి స్నానం పంచవత దంతధావనం, 5 సార్లు పళ్ళు తొంగుకోవడం, మాసే మాసే నశ్యం. నెలకొకసారి మీరున్నా ఇప్పుడు అలవాటు ఉండే వాళ్ళు చెప్తుంటారు. నేను చెప్పరా, ఇప్పుడు స్వామీజీ చెప్పండి నీకు అర్థమైందా. అరే నేను చెప్పింది మాసం మాసం, నువ్వు క్షణం క్షణం. అర్థమవుతుంది కనుక ఇవన్నీ ఒక్కొక్కసారి మనకు అలవాట్లు అయిపోతే తర్వాత అవి పోవడం చాలా కష్టంగా ఉంటాయి. అందుకని రాత్రి ఏం భోంచేశారు సార్, ఈ సోమాస ఇంకేం తిన్నావు, ఇంకేం తిన్నావు రాత్రి, ఇంకేం లేదు స్వామిజీ కూరేసుకుని భోంచేశారు. ఏం కూర, బంగాళాదుంప. అమ్మా పొటాటో, ఓకే ఓకే. చివరి లేదన్నా కొద్ది జిలేబీ తినేసి పడుకున్నా. సరే ఇప్పుడు ఏమైంది ధ్యానంలో, గుడగుడ. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎంత నిజంగా పాపం. మళ్ళీ దాన్ని చెప్తారు, ఆ గుడగుడని ఇంకో సౌండ్ గా వింటాడు దాన్ని. స్వామి శంఖం వదిలే, శంఖం ఏంటయ్యా బాబు. లేదు స్వామిజీ నాకు శంఖం వినిపోయింది. ఒక ఆయన కొద్ది లైట్ గా ఉంటది, ఆయనలో ఫ్లూట్ లోపల ఆయన గుడగుడ అంటేనేమో శంఖం, శంఖం ఆయన కూడా అట్టగా ఉండదు. ఒకసారి లోపల వాయు సంచారం, ఆయన ఏదిరా నీ మురళి, ఊదరా ఒకసారి, ఎక్కడ పోతాడు అసలు. కాదయ్యా ఆ సోమాసాల మధ్య కృష్ణుడు ఎక్కడ ఉంటాడు. ఇక్కడ మనం తట్టుకోలేము, ఊపిరాడడం లేదు వీడు, ఖాళీ ఇవ్వడం లేదు అసలు లోపల. ఎక్కడుండేది నేను కృష్ణుడు అనాలి కదా. అది ఈ చిన్న సౌండ్ వస్తేనేమో ఫ్లూటు, పెద్ద సౌండ్ వస్తేనేమో శంఖం. ఇంకా కొందరికైతే వాళ్ళ శివభక్తులు వాళ్ళంటారు దొర 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 ఉంటారు, వాళ్ళు స్వామీజీ స్వామీజీ ఏమిటని నాయన ప్రదోష కళతాండవం జరుగుతా ఉంది. ఏమిటది? శ్రీ నటరాజ స్వామి మృదంగ నీకే కాదు నాయన మృదంగం వినపడేది, మాకు కూడా వినపడతా ఉంది. ఆనందో బ్రహ్మ. ఓకే, నా సాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకః నాస్తి పరా ఇతి మాని పునః వశం ఆపద్యతే మే. సాంపరాయ పరలోక సాధనమైనటువంటిది ఏదైతే ఉందో ఇటువంటివి విత్తమోహేన మూఢం, విత్తమోహేన విత్త నిమిత్తేనా ఇది. కాబట్టి ధనం మీదనే సంపద మీదనే వాటి మీద వీటి మీద ఉంటాయి గనక విషయ సుఖాల మీద మనసు, వీటిలో పడి కొట్టుమిట్టాడేటువంటి మూఢం మూర్ఖుడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు ప్రమాద్యంతం ప్రమాద్యంతం ఈ విత్త మోహేన, ఈ విత్తమనేటువంటి మోహం చేత ప్రమాద్యంతం అంటే మత్తెక్కినటువంటి వాడు మూఢం అటువంటి వాడికి సాంపరాయ పరలోక సంబంధమైనటువంటి సాధన నా ప్రతిభాతి. నా ప్రతిభాతి ఎలాగూ బాలం, చిన్నపిల్లలకి ఎట్లాగైతే విషయాలు అర్థం కావో అట్లాగే వీడు కూడా బాలకుడు గనక సాంపరాయ ప్రతిభాతి నా ఇది. కనుక పరలోకమైనటువంటి సాధనలో ఏవి అర్థమే కావు, వాటికి సంబంధించినటువంటి అవగాహనే ఉండదు. అలాంటప్పుడు ఏమంటాడంటే అయం లోకః నాస్తి పరహ అది అడ. అయం లోకః అస్తి పరలోకః నా అస్తి. ఈయన డెఫినేషన్స్ అవన్నీ, ఈయన నిర్వచనాలు అదేమంటే నా అనుభవం అంటాడు. కనుక అయం లోకః అయం లోకః అస్తి, ఈ లోకం ఒక్కటే ఉంది ఇంకొక లోకమే లేదు. వాళ్ళు ఎవరు చెప్పినా ఉపన్యాసాలు మీరు వినబాకండి, అది లేదని నీకు ఎట్లా తెలుసు? అడిగి పోయిచ్చా? లేదు. ఈ దీన్ని బట్టి చెప్తున్నావు అది లేదని, మేమన్నా శాస్త్రం చెప్తున్నాం సరేనా, ఆధారం ఉంది, సహేతుకమైన అవగాహన, దీని వెనక ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది సంప్రదాయం అంతా. నువ్వు దీన్ని బట్టి చెప్తున్నావు, ఆధారమే లేదు. అసలు ఈ లోకం ఉన్నదనడానికి ఆధారం ఏంటి నీకు? ఇది కొద్ది డీప్ అనుకోండి, మాండక్యోపనిషత్తు వరకు వస్తే మనకు అది వస్తుంది, అది కూడా ఎగిరిపోతుంది. కనుక అయం లోకః ఈ లోకం ఒక్కటే ఉంది, పరలోకః నాస్తి ఇతి మాని. ఎందుకో తెలుసా? మాని అభిమాని అతను. కారణం శంకర భాష్యంలో పుత్ర పశ్వాది ప్రయోజనేషు, చూడండి తమాష, పుత్ర పశ్వాది ప్రయోజనేషు ఆసక్త మనః తయా ఇతి శంకరాచార్య స్వామి భాష్యంలో. కాబట్టి పుత్రులు పశువులు పశు సంపద ఈ సంపద మీదంతా ఆసక్త మనః, ఆసక్త మనః తన మనసులో ఆసక్తి ఉంది గనక ఆయనకి ఆసక్తి స్థానం ప్రపంచం అయిపోయింది. కాబట్టి అయం లోకః అస్తి ఈ లోకమే ఉంది, కారణం ఆ లోకం మీదనే నాకు మమత ఉంది కనుక ఆ లోకాన్ని నేను అంగీకరిస్తూ ఉన్నా, అంతే ఇంకేమి లేదు. కాబట్టి మాని మాని, కానీ అమాని కావాలి నువ్వు. అందువల్ల జ్ఞాన లక్షణాల్లో అంటే గురువు బోధించేటువంటి ఉపనిషత్ జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని అందుకునే ముందు మనలో కొంత జ్ఞానం ఉండాలి. ఆత్మ జ్ఞానం వేరు, ఈ జ్ఞానం వేరు. ఇవి ఏమిటివి అనంటే అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఇవన్నీ కూడా 13వ అధ్యాయంలో ఏదైతే మనం చూసామో అవన్నీ కూడా ఉండాలి. దేనికి ఇవన్నీ? అంతఃకరణ శుద్ధి. కాబట్టి అమానిగా ఉండాలే గాని మానిగా ఉండడానికి అవకాశం లేదు, కానీ ఇతను ఉంటాడట్లా. కాబట్టి అయమేవ లోకః నాస్తి పరలోకః ఇతి, పరలోకః నా అస్తి. అటువంటి వాడు పునః పునః వశం ఆపద్యతే మే, పునః పునః వశం, ఎవరి వశం? మే వశం మాట్లాడేది ఏముడు. ఈ విధంగా ఈ లోకమే ఉంది, ఇంతకు మించి ఏమీ లేదు. ఇది చార్వాక సిద్ధాంతం. ఇంకేలే చార్వాకుడు ఇంకెవరు లేదు, ఆయన పేరు లేదు అక్కడ. కాబట్టి ఏదైతే నీ కంటికి కనపడుతూ ఉందో యదృశ్యం తత్సత్యం. ఆహా, ఎన్నశ్యం అంటే మళ్ళీ ఉద్ధరింపబడతాడు. పొరపాటును కూడా అనడు. ఏదైతే కనపడతా ఉందో అదే సత్యం. అంటే ఇది కన్నా ఇట్లా మీరు కనపడుతున్నారు, దాని అర్థం ఏంటి? వెనక గోడ లేదని అంతేనా? నీకు కనపడేదే సత్యం అయితే కనపడేది ఎంత నీకు స్వల్పం, స్వల్పం. ఎంత విశ్వం అనుకుంటున్నావు దీన్ని? ఖగోళ శాస్త్రం చూస్తే ఇదేం సామాన్యమైనటువంటి విశ్వమా? మనం ఇంత విజ్ఞాన శాస్త్రంలో అభివృద్ది చెందినా దాని అంచులు ఎక్కడ ఉన్నాయో అర్థం చేసుకోలేకపోతున్నాం. పోవడం అట్లా ఉంచి అర్థమవుతుంది. అట్లాంటప్పుడు చూసింది సత్యం ఎట్లా అవుతుంది? ఇలా చూసిందే సత్యము, ఈ లోకమే సత్యము అని అభిప్రాయపడేటువంటి వీళ్ళు ఎక్కడికో పోరునైనా పునః పునః మే వశం ఆపద్యతే. మీరు ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళిపోతారు, కానీ వీళ్ళు అట్లా కాదు, మా ఇంటికి వస్తారని చెప్తున్నాడు ఏముడు. మే వశం ఆపద్యతే, మా ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు, ఎక్కడికి పోరు. ఒక్కసారి కాదు, పునః పునః. అది అది జన్మ జన్మలు చావడం, డైరెక్ట్ గా నా దగ్గరికి రావడం, నేను రెండు వాయించడం, మళ్లీ పోవడం, మళ్లీ నా దగ్గర చచ్చి రావడం, ఇదే పని. అక్కడుండి అక్కడ వాయింపులు, ఇక్కడుండి ఇక్కడ వాయింపులు, ఎప్పుడో ఇది ఈ తాళింపింతే. అర్థమవుతుందే? కనుక వీళ్ళని మూఢాహా అంటూ ఉన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఈ చార్వాక సిద్ధాంతంలో ఈ లోపం ఉంది. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ లో ఇది ఉంది. బ్రహ్మకుమారి సమాజం డేంజర్, జాగ్రత్త, కోడిగుడ్డంత అయిపోతావు నువ్వు కూడా. నా మాట విను, ఇవన్నీ కూడాను ప్రాణాలు తోడేస్తాయి మనల్ని. ఇది విమర్శలు కాదు, ఇవి పరామర్శలు. అండర్స్టాండ్, ఇట్స్ నాట్ విమర్శ. సాధువు ఎప్పుడు విమర్శ చేయడు, విమర్శ చేసేవాడు సాధువు కానే కాదు. ఇది పరామర్శ అంటారు దీన్ని, విమర్శ కాదు పరామర్శ. లేదనుకోండి, రేపు వాళ్ళు ఎక్కడన్నా దొరికి మీకు ఏంటయ్యా మీకు చెప్పింది స్వామీజీ సర్వం బ్రహ్మ, ఎక్కడుందయ్యా బ్రహ్మ, ఎవరు చెప్పండి, ఒసామి బిన్ లాడెన్ బ్రహ్మ అని అడిగారు అనుకో, మీరు ఆలోచనలో పడతారు. నిజమే కదా, చెప్పమనయ్యా. లాడెన్ కూడా బ్రహ్మం అంటాడా మీ స్వామి? మేము అడగలేదా, ఆయన చెప్పలేదండి. సరే, ఇప్పుడు ఏమిటంట? నేను చెప్తున్నాను విను. మౌంట్ ట్యాబ్లో ఉన్నాడు, మౌంట్ ట్యాబ్లో. ఇంకా అదంతా ఒక సపరేట్ ఫిలాసఫీ, సపరేట్ ఫిలాసఫీ. ఎన్ని చెబుతారంటే నిజంగా ఎంత సేఫ్. మన గనక ఎప్పుడైనా నవ్వు రాకపోతే వాళ్ళని కొద్దిసేపు దగ్గర కూర్చోబెట్టుకుంటే సార్ ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు. మౌంట్ ట్యాబ్కి వెళ్ళినప్పుడు నేను వేదిక మీదనే చెప్పాను వాళ్ళకి, చీఫ్ గెస్ట్గా ఉండి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ సార్. అది కూడా పట్టించుకోరు. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర అదొకటి ఉంది, అదొక సుగుణం మనం నేర్చుకోవాలి. తిట్టినా కూడా పట్టించుకోరు. కారణం ఏంటి అని చెప్పారాడు. అది కూడా చూడండి, ఆ సిద్ధాంతం అందించిన వాళ్ళు ఎంత బాగా అందించారు వాళ్ళకి తెలుసు. అందరు తిడతారు దీన్ని. అందుకని వాళ్ళన్నారు, నాయన తిట్టినా కొట్టినా మొఖాన ఊసినా పట్టించుకోవద్దు నాయన, అప్పుడే మనం గమ్యాన్ని చేరగలం. అప్పుడు బ్రహ్మ పిత, ఆ పిత ఉండడే ఆయన మనల్ని కరుణించి, ఆయన పిత మనం పత, అంతే. అందుకని పాపం ఏముడులే జాగ్రత్తగా, నాయన కుర్రాడు నచికేత నువ్వు అటు ఇటు పోయి సినిమా పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ఇవన్నీ ఈయన పాడైపోతావేమో. నేనంటే నా కథ వేరే, నేను ఎక్కడ తిరిగేవాడిని కాదు, తిరిగినా నన్ను చూస్తే భయం. నువ్వు అట్లా కాదు, సినిమా పోతావు, ఆడికి పోతావు, వీడే పోతావు, అది నా భయం. ఎప్పుడు నువ్వు కనుక శృతి మందిరంలో ఉంటే నాకు భయం లేదు, ఇవన్నీ చెప్పను. నువ్వు అటు పోయి ఇటు పోయి తిరిగి నువ్వు మళ్ళీ చెత్తేసుకుని రావడం నేనంత దులపను. ఇదే పని 24 గంటలు 37 సంవత్సరాలు అయింది, ఇంకా చాలే. అర్థమవుతుంది. అందుకని ఒకసారి చెప్పేస్తున్నా ఈసారి క్లియర్ గా, ఇలా ఉంటాయి. కనుక అయమేవే లోకహ నాస్తి పరహ. కాబట్టి ఈ లోకమే అనుకునేటువంటి వాడు పునః పునః మే వశం అపద్యతే. శ్రవణాయాపి బహుభిహి యో నల్లభ్యః శృణ్వంతోపి బహవః యం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. వెరీ బ్యూటిఫుల్ మంత్ర. శ్రవణాయాపి శ్రవణం చేస్తున్నప్పటికీ కూడాను బహుభిహి యో న అలభ్యః యః ఆత్మ. యహ అంటే ఆత్మ. ఇక్కడ ఏ ఆత్మతత్వాన్ని అయితే, ఏ ఆత్మ జ్ఞానాన్ని పొందాలని నువ్వు శ్రవణం చేస్తూ ఉన్నావో, శ్రవణాయాపి న లభ్యః ఇతి శ్రుతమపి న లభ్యః. నువ్వు వింటున్నప్పటికి కూడాను అర్థం కాదు. కొందరికి వింటున్నా అర్థం కాదు. శృణ్వంతోపి బహవః యం న విద్యుః. వినేసిన తర్వాత కూడా కొందరికి అర్థం కాదు. వినేటప్పుడే కొందరికి అర్థం కాదు. అంటే కొందరు కొన్ని చోట్ల విని అర్థం కాదు, కొందరు కొన్ని చోట్ల బాగా విని కూడా అర్థం కాదు. చూడండి, అది ఉపనిషత్తు అంటే. ఆశ్చర్య వక్త కుశల అస్య లబ్ధ. కాబట్టి వక్త ఎవడైతే బోధించేవాడు ఉన్నాడో ఇతడు అరుదు. ఆశ్చర్య అంటే అదే, ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి. కాబట్టి ఆశ్చర్యంగా మాట్లాడతారు. కారణం ఏంటంటే అరుదైనటువంటి జ్ఞానం. కుశల అస్య లబ్ధ, ఆ నిపుణుడైనటువంటి వక్త. నిపుణుడు అంటే సంప్రదాయం తెలిసి బోధించేటువంటి వక్త. లభ్యం కావడం కష్టం. అట్లాగే కుశలానుశిష్ట, అటువంటి ఆచారుని చేత బోధింపబడి కుశలానుశిష్ట, చక్కగా అర్థం చేసుకునేటువంటి జ్ఞాత తెలుసుకునేవాడు శిష్యుడు ఎవరైతే ఉన్నాడో ఈయన కూడా ఆశ్చర్య, ఈయన కూడా అరుదే. బాగుంది. ఇది జ్ఞానం అంటే. శ్రవణాయాపి బహుభిహి యో న లభ్యః. బహుభిహి అనేకైహి ఇది. శృణ్వంతోపి శ్రవణాయ అపి శృణ్వంతోపి యం న విద్యుః. వింటూ ఉంటారే గాని తెలుసుకోలేరు. కారణమేంటి? ఇదే ఉపనిషత్తు ఒకరు చెబితే అర్థమవుతుంది, ఒకరు చెబితే అర్థం కావడం లేదు. కారణమేంటి స్వామీజీ? క్రిటికల్ గా అంతకన్నా శుద్ధి లేదేమో, అధికారి కాడేమో అని, అందుకని అర్థం కాలేదేమో. శ్రవణాయాపి శృణ్వంతహా అపి, కనుక ఆయన వినినా కూడా అర్థం కాలేదంటే అధికారి కాడేమో అని మీరు అనుకోవచ్చు. అధికారికి అర్థం కాలేదు. ఇప్పుడు అధికారి అంతఃకరణ శుద్ధి ఉంది కానీ అర్థం కావడం లేదు. ఎందుకో తెలుసా? బోధించేవాడు చెప్పేది సత్యానికి భిన్నంగా ఉంది. ఇప్పుడు ఇదే ఉపనిషత్తు శ్వేతకేతో తత్వమసి, చాంద్రోగ్యానికి వస్తే హే శ్వేతకేతో తత్వమసి. సంస్కృత భాషలో ఉండే తమాషది, హే శ్వేతకేత తత్వమసి. తత్ త్వం అసి తత్వమసి. తత్ ఆ పరమాత్మ స్వరూపం. తత్ యతో ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి. తటస్థ లక్షణం ద్వారా ఏదైతే మనం తెలుసుకుంటున్నామో తత్ అదే స్వరూప లక్షణం. తత్ త్వం అసి నీవయ్యున్నావు. శ్వేతకేతో శ్వేతకేత తత్వమసి. మరి దీన్ని ద్వైతులు ఎట్లా చెప్తారు చెప్పనా? శ్వేతకేతో తత్వమసి, శ్వేతకేత అతత్వమసి. గ్రామటికలీ రైట్. ఇది వచ్చిన బాధ. అతత్వమసి మీకు అనవసరంగా వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. తత్వమసి అంటే అది కాదు, అతత్వమసి సంధి ఉంది చూడు అక్కడ. శ్వేతకేతో తత్వమసి, శ్వేతకేత అతత్వమసి. త్వం అతత్ నువ్వది కాదు. మనం చెప్పే నువ్వే అదని, నువ్వే బ్రహ్మమని. వాళ్ళు నువ్వు బ్రహ్మము కావు. ఇట్లాగే నడుస్తుంది ఉపనిషత్తు అంతా. శ్రవణాయాపి నలభ్య. ఓకే, శ్రవణాయాపి శృణవంతోపి నలభ్య. వినడం అయితే సరిపోతుంది, ఉపనిషత్తు శుభ్రంగా వినచ్చు. ఆర్య సమాజం వాళ్ళు చక్కగా అది ఈశావాస్యోపనిషత్తు చెబుతారు, చూడండి ఒకసారి భాష ఎట్లా ఉంటుందో. ఇంకా అక్కడి నుంచి అద్వైతానికి తిరగలేము, సత్యం వైపు తిరగలేము. కాబట్టి వింటామే గాని శ్రవణాయాపి బహుభిహి యో నలభ్య శృణవంతోపి యహ నవిద్యుః. నీవది కాదు అని చెప్పడానికి నువ్వెందుకయ్యా? నాకే తెలుసు కదా, నేను బ్రహ్మం కాదు అని చెప్పడానికి నువ్వు అవసరమా, వేదిక అవసరమా? ఎందుకని? నాకే తెలుసు కదా, నాకెందుకు? నేను నాకు చదువుకున్నా, దారిని పోయి రిక్షావాడికి తెలుసు కదా, స్కావెంజర్కి తెలుసు కదా, అది వాడి దగ్గర పోయి అబ్బాయి నువ్వే ఈశ్వరుడు అంటే వాడు చంపలేసుకున్నాడు. తప్పండి, ఏంటండి ఈస్ట్ గోదావరి, ఏంటండి నేను కాదడే బలవాళ్ళండి మీరు, ఏంటండే ఎవరే దీనికి వేదిక ఎందుకు? నేను ఎందుకు అవుతానా బలవాళ్ళు మీరా, నేను ఎందుకు అవుతాను, నేనే కదా, నేను ఎందుకు ఈశ్వరుడు అవుతాను? నెల్లూరు అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళి నువ్వు అడిగినా అయ్యా నువ్వు పరమేశ్వరుడివి నాయన, అసలు చంపు నుండి ఇది కొట్టుకోవడం కోసమని వీళ్ళని చూస్తే కానీ అర్థం కాదు మనకు. అది సామాన్యుడికే తెలిసేటప్పుడు నువ్వెందుకు బాబు తత్వమసి అనడానికి శాస్త్రం గాని అతత్వమసి అని చెప్పడానికి శాస్త్రం అవసరం. కాబట్టి ఇటువంటి వాళ్ళ దగ్గర విన్నామనుకోండి, వింటామే గాని అర్థం కాదు. శ్రవణాయాపి బహుభిహి యో అలభ్యః. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.